క్రీస్తుంది ప్రేమ దేవుడులకు యేసుక్రీస్తు నామన శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. పరిచర్ గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని ముందు విశ్వసించలాగన, దేవుని వాక్యం ముందు బలపడలాగన మీరు ప్రార్థన చేయగలని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ పరిచర్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు తన మహిమార్థానికై ఈ పరిచయను వాడుకునేలాగా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మాట్లాడుకునే గ్రంథము ఓబద్యా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఓబద్యా? ఆ ఓబద్యా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఈ ఎపిసోడ్ ద్వారా చూద్దాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పాదాల లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిచయ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందగలను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు మాట్లాడుకునే గ్రంథము ఓబద్యా గ్రంథము. ఆ గ్రంథం యొక్క ప్రాముఖ్యత మాకు తెలియచేయండి. ఆ గ్రంథం యొక్క వర్తమానాన్ని మాకు తెలియచేయండి. ఆ వర్తమానం ప్రకారం నా ప్రభా మేము జీవించలాగిన సహాయపడగలను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వినిచిన వారిని దీవించండి, వినబోచిన వారిని మీరు దీవించిన ప్రభా. ఈ పరిచయంతో మీరే తోడుగా ఉండి సహాయపడగలరని, మీరే మహిమ పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకొంచిన తండ్రి, ఆమేన్. ఓబద్యా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఓబద్యా చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఆయన గురించి దేవుని లేఖనాలు ఎక్కువగా మనకు తెలియజేయలేదు. ఓబద్యా యూదా ప్రాంతానికి సంబంధించిన వాడు, అంతవరకే మనకు తెలుసు. దేవుని యొక్క దర్శనము ఓబద్యాకు రావటం వరకే మనకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఈ వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడు, ఆయన గురించి బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అన్నది మాత్రం మనకు అంత క్లియర్గా తెలియదు. కేవలము ఆయన యూదా ప్రాంతానికి సంబంధించిన వాడని మాత్రమే మనకు తెలుసు. సో ఓబద్యా చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినా కానీ, ఆయన రాసింది ఒక అధ్యాయం మాత్రమేనా కానీ, చాలా ప్రాముఖ్యత ఉంది ఆ లేఖనాలకు. సో ఓబద్యా గ్రంథంలో ముఖ్య అంశాలు ఏంటంటే మనం గమనించాల్సింది, సుమారు అన్ని ప్రవక్తలు చెప్పినట్లుగానే ఈయన కూడా సర్వమును దేవుని ఆధీనంలో ఉన్నదన్న విషయం మాత్రం తెలియజేస్తూ ఉంటాడు. సుమారు అందరు ప్రవక్తలు తెలియజేసినట్లుగా ఈయన కూడా సర్వము దేవుని ఆధీనంలో ఉన్నది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే యెహోవా దేవుడు సర్వాధికారి. బికాస్ గాడ్ ఈజ్ అ సావరిన్ గాడ్, గాడ్ ఈజ్ అన్ ఆల్మైటీ గాడ్. ఆయన సర్వాధికారి కాబట్టి ఈ ప్రవక్త కూడా యెహోవా దేవుని యొక్క శక్తిని గురించి, ఆయన అధికారాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా రెండవది, ఎదోము దేశము గురించి ప్రవచనము ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎదోము దేశము, ఎదోము రాజ్యము గురించి ఆయన ప్రవచనం ఇస్తూ ఉన్నాడు. ప్రవచనం ఇవ్వటం అంటే దాని అర్థమేంటి? ఈ ప్రవక్త తన సొంత ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడా? కాదు. యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని ఆ ఎదోము ప్రాంతీయులకు, ఎదోము దేశస్థులకు తెలియజేస్తూ ఉన్నాడు. సో మనం వేరే ప్రవచనాలు చూసినట్లయితే, కొన్నిసార్లు మనం ఐగుప్తు గురించి మాట్లాడటం చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు అసీరియా సామ్రాజ్యం గురించి మాట్లాడటం చూస్తాం, కొన్నిసార్లు బబులోను సామ్రాజ్యం గురించి చూస్తాం, కొన్నిసార్లు ఇస్రాయేల్ గురించి చూస్తాం, కొన్నిసార్లు యూదా ప్రాంతం గురించి చూస్తాం. ఈ గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే ఎదోము దేశం గురించి మాట్లాడటం, ఎదోము ప్రాంతం గురించి మాట్లాడటం. సో మొదటిది, యెహోవా దేవుడు సర్వశక్తివంతుడు అని చెప్పేసి ఈ ఒక్క అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది, ఈ ఒక గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఎదోము దేశం గురించి ప్రవచనం ఇవ్వడం అనేది కూడా మనం చూస్తాం. యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని ఈ ఎదోము దేశస్థులకు ఈయన తెలియజేయటం, ఈ ఓబద్యా తెలియజేయటం. సో ఒకటో వచనంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది చూడండి, ఓబద్యాకు కలిగిన దర్శనము. అంతే, ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోము గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది, ఓబద్యాకు కలిగిన దర్శనము. ఆ దర్శనములో వర్తమానం ఏంటంటే ఎదోము దేశం గురించి యెహోవా దేవుడు సెలవిచ్చినది ఏంటంటే అన్నది ఇక్కడ ముఖ్య అంశము. అదేవిధంగా మూడోది మనం ఏం చూస్తామంటే ప్రతీకారం, రెట్రిబ్యూషన్, ప్రతీకారము. సో ఎదోమీయులు తన సహోదరుడైన యాకోబుకు చేసిన అన్యాయం గురించి ప్రతీకారము అన్నది ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. నాలుగవది, దేవుని యందు విశ్వసించే వారికి నిరీక్షణ ఉందన్న కూడా తెలియజేస్తూ ఉంటుంది. ప్రవచనాలన్నీ కూడా అంతే, దేవుని యొక్క తీర్పును ఏ ప్రజలకైతే ఇవ్వాల్సి ఉందో ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా దేవుని యందు ఎవరైతే విశ్వసించి ఉంటారో వారికి నిరీక్షణ ఉందన్న వర్తమానం కూడా దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. దేర్ ఇస్ ఆల్వేస్ హోప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రొఫెటిక్ బుక్. దట్ ఈస్ ది ఫ్యాసినేటింగ్ థింగ్ అబౌట్ ప్రొఫెటిక్ బుక్స్. సో ఇక్కడ సమస్య ఏంటి? వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఈ ఓబద్యా గ్రంథంలో ప్రాబ్లం ఏంటి? ఈ గ్రంథకర్త ఓబద్యా ప్రవక్త మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ ఎదోమీయులు యూదా వారిపై సరైన ప్రవక్తను కలిగి లేరు, క్రూరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం ఆఫ్ ది బుక్ ఆఫ్ ఓబద్యా. ఈ ఎదోమీయులు ఎవరు, వారి చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఆది కాండ గ్రంథంలోకి మనం వెళ్ళాలి. ఆది కాండం 25వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినుడు గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యను. సో మనకు తెలుసు యాకోబు మరియు ఏసావు ఎవరు బిడ్డలు అంటే రిబ్కా మరియు ఇస్సాకు కుమారులు. సో ఆమె గర్భంలో శిష్యులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లెనెను, ఏమని సెలవిచ్చాడు దేవుడు చూడండి, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు రాజ్యాలు నీ గర్భములో ఉన్నాయి, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండెను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగనెను. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే రిబ్కా గర్భమయందు ఏసావు మరియు యాకోబు జన్మించారు. అదేవిధంగా వారిద్దరూ ఆమె గర్భంలో కొట్టుకున్నట్లు కూడా మనం చూస్తాం. పెనుగులాటం అంటే ఒక రకంగా యుద్ధం చేసుకుంటున్నట్లు. సో సమస్య మనం గమనిస్తే అప్పటి నుంచే ప్రారంభమైంది, వారు గర్భంలో ఉన్నప్పటి నుంచే. సో ఆ యాకోబు ఏసావు యొక్క చరిత్ర ఏంటో మనకు తెలుసు. యాకోబు ఏం చేశాడంటే ఏసావును మోసం చేశాడు. చూడండి 28వ వచనంలో, ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనక అతన్ని ప్రేమించెను, రిబ్కా మాత్రము యాకోబును ప్రేమించెను. సో అక్కడే కొంచెం ప్రాబ్లం ఉన్నట్లు కూడా మనం గమనిస్తాం. 29లో మనం చూద్దాం, ఒకనాడు యాకోబు కలుగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలం నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగిను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అనగా ఎరుపు అని అర్థము, రెడ్ అని అర్థము. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగ్గా ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు, యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచి పోయెను. ఈ ప్రాముఖ్యమైనటువంటి పదాలు, అతను తిని త్రాగి లేచి పోయెను, అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. సో మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ, రెండు విషయాలు. ఏసావు తన జ్యేష్ఠత్వమును గురించి లెక్క చేయలేదు, ఆకలిగా ఉన్నాడు ఎస్, కానీ ఆయన బర్త్ రైట్ జ్యేష్ఠత్వం గురించి ఆయన లెక్క చేయలేదు. ఒక విధంగా మనం గమనిస్తే ఆయన బర్త్ రైట్ అనేది, జ్యేష్ఠత్వం అనేది ఆయనకు అవసరం లేదన్నట్లుగానే మాట్లాడినట్టు కూడా మనం చూస్తాం. రెండవది, అతడు తిని త్రాగి లేచిపోయాను అంటే ఆ జ్యేష్ఠత్వం గురించి ఆలోచన కూడా ఆయనకు లేదు. నాకు నీ బర్త్ రైట్ ఇచ్చేయమన్నాడు, తీసుకో, నాకు ఆకలిగా ఉంది, నేను చనిపోబోతున్నాను, అది దాంతో నాకేమవసరం, తీసేసుకో అని చెప్పేసి దాన్ని లెక్క చేయలేదు. ఆయనకు అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. సో తప్పు నిజముగా యాకోబు మోసం చేసినా గానీ కొంత ఏసేవది కూడా ఉన్నది. ఏసేవ తిరిగి వచ్చి యాకోబుని కలిసే సమయంలో ఏం జరిగింది, వారిద్దరి చరిత్ర. యాకోబు ఒక ప్రక్క భయపడతా ఉన్నాడు, ఏసేవ 400 మంది జనాభాతో వస్తున్నాడని తెలియగానే యాకోబుకు భయం వేసిపోయింది. నన్ను మా అన్న చంపేస్తాడు, ఎందుకంటే ఒకానొకప్పుడు ఏసావు కోపం వచ్చి నేను యాకోబును చంపుతానని చెప్పేసి ప్రకటించాడు, ఇంక నన్ను చూస్తే చంపేస్తాడేమో అని చెప్పేసి యాకోబు పన్నాగాలు పన్ని భయంతో, ప్రాణభయంతో వేరే వేరే ప్లాన్లు వేస్తాడు. కానీ మనం అక్కడ ఏం గమనిస్తామంటే ఏసావు యాకోబును చూసిన తర్వాత ఏసావు యాకోబు యొక్క ప్రాణాన్ని తీసివేశాడా, లేదు. అక్కడ కూడా మనం ఏం గమనిస్తామంటే ఈ బర్త్ రైట్ జ్యేష్ఠత్వం అనే అంశము ఆయన మాట్లాడడు. ఈ యాకోబుపై ఏసావుకు ఎటువంటి కోపము లేదు, పగ లేదు. పరిగెత్తుకుని పోయి యాకోబును హత్తుకున్నాడు, వాటేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కంగారు పడి భయపడి బాధపడేది ఎవరు, యాకోబు, ఏసావు కాదు. ఏసావుకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. అక్కడ తన తమ్ముడిని లేదా సహోదరుని చూసి ఎంతో ఆనందించాడు ఏసావు. కానీ యాకోబు మరియు ఏసావు వంశస్థులకు మాత్రము, వారెవరూ అక్కడ బాగానే ఉన్నారు, ఈ వంశాలు ఉన్నాయి చూసారు తర్వాత వచ్చిన వారు, వారికి వీరికి మాత్రం పడేదే కాదు. అందుకే దేవుడు అంటాడు, యాకోబుని నేను ప్రేమించాను, ఏసావుని అసహించుకున్నాను. ఏసావు దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడు. సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ గాడ్స్, దేవుని తప్పు కాదు అది, ఆయన ద్వేషించడం, ఏసావు చేసుకున్న తప్పు. కానీ వారిరువురు కలుసుకున్న సమయంలో ఏం గమనిస్తామంటే ఏసావు యాకోబు బాగానే ఉన్నారు, ఏసావు యాకోబుని చంపలేదు. సో యాకోబు మరియు వారి వంశస్థులు మాత్రం ఒకరినొకరు అసహించుకున్నారు, వారికి వారికి పడేదే కాదు అసలు. సో మోషే చరిత్ర ప్రకారం చూస్తే మోషే ఇస్రాయేలీలను ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఈ ఎదోము ప్రాంతం నుంచి వారు ఈ కానాను ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు. కానీ మోషే తన మెసెంజర్స్ను వర్తమానికులు పంపించి మేము ఈ ద్వారా వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వు అని చెప్పేసి ఎదోమీయులు అడిగినప్పుడు వారు ఒప్పుకొనలేదు. సో వారు ఆ ప్రాంతం గుండా వెళ్ళనివ్వలేదు కాబట్టి వారేం చేశారు, ఇస్రాయేలీ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. వారు లోపల రానివ్వచ్చు కదా, రానివ్వలేదు. ఎందుకు? పగ ఈ వంశస్థులకు ఉన్నటువంటి పగ, కోపము, వారిపై ఉన్నటువంటి ద్వేషము. సో మోషే ఏమన్నాడు, మోషే కాదేశ్ నుండి ఏదోము రాజునద్దుకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇస్రాయేలు అడుగున దేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసినది కదా, మేము పడ్డ కష్టాలు నీకు తెలుసు, మా వర్తమానం మా వార్త ఆలకించు, మా మనవి ఆలకించు. ఏంటా మనవి? 17 వచనం, మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము, పొలములో ఒడియైనను, ద్రాక్ష తోటలో ఒడియైనను వెళ్ళము, బావులు నీళ్లు త్రాగము, రాజ మార్గమున నడిచిపోదుము. ఈ రాజమార్గం అనేది ఎప్పటి నుంచే ఉన్నది, అది వ్యాపారస్తులకు ఏర్పరచుకున్నటువంటి రహదారి. అది ఈ రాజమార్గం నడిచిపోదము, నీ పొలిమెరలను దాటు వరకు కుడివైపుకైనను ఎడమ వైపుకైనను తిరగకుండా పోదమని చెప్పి పంపాను. కానీ ఇక్కడ ఏం జరుగుతామో చూడండి, 20 వచనం, అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురొచ్చాను, వారిని పోనివ్వలేదు. ఎదోమీయులు ఇస్రాయేలును వారి ప్రాంతములో నుంచి కానా ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు, అడ్డుపడ్డారు. వారు చేసే కార్యాలు ఎవరన్నా మర్చిపోయి ఉండొచ్చు, కానీ యెహోవా దేవుడు మాత్రం మర్చిపోలేదు. గమనించండి, గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ దర్ యాక్షన్స్. వారిపై దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. నా ప్రజలను నీవు నీ మార్గంలో వెళ్ళనివ్వకుండా చేశావు, నువ్వు అడ్డుపడ్డావు. సో యెహోవా దేవుని రాజ్యమును, ఆయన ప్రజలను నీవు అడ్డుకున్నావు ఎదోము. సో కాబట్టి యెహోవా దేవుడు వారిని శిక్షిస్తాడు. సో ఈ ఎదోమీయులు సహాయపడలేదన్న అంశాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. ఈ గ్రంథములో ఎదోమీయుల గురించి మాట్లాడటం మనం చూస్తాం. ఎదోమీయులు ఏం చేశారు, వారు చేసిన పాపం ఏంటంటే తన సహోదరులకు సహాయపడలేదు. దేవుడు గుర్తుపెట్టుకున్నాడు, ఒకనొక సమయంలో వీరికి శిక్ష తప్పదు అని చెప్పేసి దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఈ గ్రంథం ద్వారా కూడా నెరవేర్చబడటం మనం చూస్తాం. సో 2 సమూయేలు 8:13-14 మనం ఏం నేర్చుకుంటామంటే, దావీదు మహారాజు ఎదోమీయులపై యుద్ధం చేయటం, వారిపై గెలవటం, అదేవిధంగా చాలామంది ఎదోమీయులు ఆయన చంపివేయటం మనం చూస్తాం. దావీదు కుడిహస్తమైనటువంటి లేదా జనరల్ అయినటువంటి జోయాబు కూడా ఏం చేస్తాడంటే చాలామందిని చంపివేస్తాడు. సొలొమోను మహారాజు సమయంలో కూడా ఈ ఎదోమీయులు వారికి పనిచేశారు ఇస్రాయేలీలకు. సో వారి పతనము స్టార్ట్ అవుతుంది. చూడండి, ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే దేవుని రాజ్యానికి, వారి బిడ్డలకు, దేవుని బిడ్డలకు ఎదోమీయులు సహాయపడలేదు. కష్టపెట్టారు, చాలా కష్టపెట్టారు. ఈ రానున్న గ్రంథాల్లో కూడా మనం ఏం నేర్చుకుంటామంటే, కొంతవరకు రాజులు ఏం చేశారంటే ఎదోమీయులను అణిచివేశారు, ఎదోమీయులను తొక్కివేశారు. కానీ ఒకనొక సమయంలో వారికి తిరుగులేదు అనుకున్నారు. ఆ తిరుగులేదు అనుకున్న మనస్తత్వాన్ని ఈ ఉబద్యా తన గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్? సొలొమోను మహారాజు అడ్డుకున్నాడు, దావీదు మహారాజు ఎదుర్కొన్నాడు, కానీ ఎదోమీయుల యొక్క సమస్య ఏంటి? చరిత్ర ప్రకారం చూస్తే వారికి ప్రాముఖ్యమైన సమస్య అహం, గర్వం, అహంకారము వెంబడి అవమానం వచ్చునని చెప్పేసి దేవుని లేఖన తెలియజేస్తున్నాయి కదా. చూడండి, 11:2, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవాణి యుద్ధ జ్ఞానం ఉన్నది. ఎదోమీయుల యొక్క సమస్య ఏంటంటే అహంకారము. ఎందుకు అంటున్నానంటే వారు నివసించే ప్రాంతం అటువంటిది. ఈ ఎదోము అనేది యోర్దాను నదికి కుడివైపున ఉంటుంది. ఈ ఎదోము ప్రాంతము ఎత్తైన శిఖరము గల కొండల మధ్య ఉండటం మనం చూస్తాం. వారికి ఎటువంటి ఎదురు లేదు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. వారి అహంకారం ఎటువంటిది, వారి గర్వం ఎటువంటిది అంటే మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు, మా జోలికి రాలేరు, ఎందుకంటే మేము నివసించేది అటువంటి ప్రాంతంలో. ఎత్తైనటువంటి కొండలు, గొప్ప కొండలు, శిఖరాల్లాగా ఉంటాయి. వాటి మధ్య మేము నివసిస్తే మమ్మల్ని దాటిపోయేవాడెవడు? అహంకారం, గర్వం. చూడండి, వారికి కూడా పతనం వస్తూ ఉంటుంది. 11:2, అహంకారం వెంబడి అవమానం వచ్చును. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ గ్రంథం ద్వారా, మిమ్మల్ని ఎండిపోయిన గడ్డి వలె చేస్తాను, వాలిపోయిన గడ్డి వలె చేస్తాను, మీకు భవిష్యత్ అనేది లేకుండా చేస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తుంది జరుగుతూ ఉంది. దేవుడు చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. ప్రాబ్లం ఏంటి? గర్వం. అపవాదికి ప్రాబ్లం ఏంటి? సైతానుకు ప్రాబ్లం ఏంటి? గర్వం. దేవుని వ్యతిరేకించి జీవించేవారి ప్రాబ్లం ఏంటి? గర్వం. ఈ గర్వం గురించి ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, సామెతలు 16:16-18, అపరంజిని సంపాదించుకుంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు, చెడుతనమును విడిచి నడుచుట చేతయే యథార్థవంతులకు రాజమార్గమున తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఇది గమనించండి, 18వ వచనము, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఎదోమీయుల ముందు ఏమి నడుస్తూ ఉంది? గర్వము. మేము నివసించే ప్రాంతము చాలా గొప్ప ప్రాంతము, ఆ ప్రాంతాన్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు, మమ్మల్ని ముట్టుకునే కెపాసిటీ ఎవరికీ లేదు, మాకు అసాధ్యమైనది ఏది లేదు, మేము చాలా జ్ఞానవంతులము, చాలా శక్తివంతమైన వారము, మా ప్రాంతము చాలా కట్టుదిట్టంగా ఉన్నది కాబట్టి ఎవరేం చేయలేరని చెప్పేసి ఆ కొండల మీద వారి నమ్మకాన్ని పెట్టుకున్నారు, వారి జ్ఞానం పోయి వారి నమ్మకాన్ని పెట్టుకున్నారు. కానీ పైనుంచి చూస్తున్న దేవునిపై మాత్రం వారు నమ్మకం పెట్టలేదు. ఆ దేవుడితో మాకేం సంబంధం, మేము చాలా చక్కగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న అహంతో వారు జీవిస్తూ ఉన్నారు. యిర్మీయా ప్రవక్త ఎదోము ప్రాంతం గురించి ఎప్పుడో ప్రవచనాలు చేయడం జరుగుతూ ఉంది. యిర్మీయా ఏమిటి, యెషయా కూడా చేశాడు, ఆమోసు కూడా చేశాడు. సో యిర్మీయా ప్రవక్త ఏమని తెలియజేసిన చూడండి, 49:7, సైన్యములకు అధిపతి యెహోవా ఎదోమును గూర్చి ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? తేమానులో జ్ఞానమికనేమీ లేదా? తేమాను అనేది ఎదోముకు ఒక మరి ఒక పేరు. తేమానులో జ్ఞానమిక లేదా? వివేకులు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా? వారి జ్ఞానము తుడిచివేస్తాడు దేవుడు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ విజ్డమ్ ఇన్ ఎడమ్ ఎనీ మోర్. అంత భయంకరంగా వారి పరిస్థితి మారిపోతూ ఉంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ ఎదోమీయుల యొక్క గర్వాన్ని యెహోవా దేవుడు అణిచివేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎదోమీయుల వలె ఏ విధంగా ఎవరైనా గర్వంగా ఉంటే వారి గర్వాన్ని కూడా దేవుడు అణిచివేస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 1:18 చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. క్రాస్ హస్ బికమ్ అ ఫూలిష్ థింగ్ టు ద వరల్డ్. సిలువ అనే పదం వినగానే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. నశించు వారికి అది వెరితనము, యూర్ డిస్ట్రాయిడ్ ఆల్రెడీ. కానీ రక్షింపబడుచున్న వారికి మాత్రమే దేవుని యొక్క శక్తి. 1:19, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతునని రాయబడినదని అపోస్తలు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. సో Obadiah 15 గమనించండి, యెహోవా దినమును అన్య జనులందరి మీద వచ్చున్నది. యెహోవా దినము అన్య జనులందరి మీద వచ్చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీవు ఎదోము, నీవు చేసినట్లే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. దీన్ని లాటిన్ భాషలో ఏమంటారంటే లెక్స్ టెలియోనిస్ అంటారు. ఎవరు చేసిన తప్పు వారు పరిష్కారం కట్టాల్సిందే, ఎవడు తొవ్వుకున్న గోతిలో వాడు పడవలసిందే అన్న సామెతను చూసారా? అదే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. Obadiah 15, యెహోవా దినము అన్య జనులందరి మీదకి వస్తున్నది. ఎదోము మాత్రమే కాదండి, అన్య జనులందరి మీదకి వస్తుంది. అక్కడ దేవుని వాక్యము Obadiah ద్వారా ఎదోము గురించి వర్తమానం ఇస్తున్నా కానీ దిస్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ స్టేట్మెంట్. ఇక్కడ దేవుడు అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని జనులందరికీ కూడా యెహోవా దినము వస్తుంది. ఎదోమీయులు ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే చేశారో, ఏ విధంగా అయితే వారిని కష్టపెట్టారో, ఆ కష్టమే వారిపై తిరిగి వస్తుంది, తిరిగి రానై ఉంది. బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలుపై రావటం మనకు తెలుసు. యెరూషలేము ప్రాంతాన్ని నాశనం చేయడం కూడా మనకు తెలుసు. ఈ బబులోను సామ్రాజ్యము యెరూషలేము ప్రాంతం వైపు ఇశ్రాయేల్ ప్రాంతం వైపు వచ్చినప్పుడు వారిని అడ్డుకోవలసింది పోయి ఎదోమీయులు ఏం చేశారంటే వారిని బాగా ప్రోత్సహించారు. వెళ్ళండి, వారిని తీసుకువెళ్ళండి, వారిని చంపండి అని చెప్పి కేకలు వేశారు. కొందరు ఏమంటారంటే ఎదోమీయులు ఈ బబులోను సామ్రాజ్యం వారితో కలిసి ఇస్రాయేల్ నాశనం అవ్వడానికి కూడా పాల్గొన్నారని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎదోమీయులు బేసిక్లీ ఈ ఇస్రాయేల్ యొక్క పతనానికి కూడా కారణమే. వారు ఈ బబులోను సామ్రాజ్యం వారికి సహాయపడ్డారు, కానీ తన సహోదరుడైన ఇస్రాయేల్ మీద వారు కనికరించలేదు, వారు వారికి సహాయపడలేదు. 12:13 చూడండి, ఉపద్యాలో నీ సహోదరుని సమానుభవ దినమును చూచి నీవు ఆనందింపవద్దు, యూదా వారి నాశన దినము చూసి నీవు సంతోషింపవద్దు. 13వ వచనం, నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడగదగదు. వారు చొరబడ్డారు, వారి వస్తువులు తీసుకువెళ్ళిపోయారు. వారి ఆపద్దినమన నీవు సంతోషపడుచు వారి బాధను చూడకూడదు. వీరిని బబులోను సామ్రాజ్యం వారు నాశనం చేసే సమయంలో వారు చూస్తూ ఆనందిస్తున్నారు, కానీ వారి సహోదరుని వారు ఆదుకొనలేదు. వారి ఆపద్దినమన నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు, దొరికిందల్లా తీసుకుని పోయారు ఎదోమీయులు. కానీ వారి నాశనం కూడా వచ్చింది దేవుని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు. ఈ వాక్య భాగంలో మనం ఏం నేర్చుకుంటామంటే సార్వత్రిక తీర్పు, యూనివర్సల్ జడ్జ్మెంట్ అనేది మనం నేర్చుకుంటాం. ఎదోముకు మాత్రమే కాదు తీర్పు రానే ఉంది, ఇట్స్ యూనివర్సల్. యెహోవా దేవుని ఎదిరించి ఆయన దూషించి ప్రతి ఒక్కరిపై తీర్పు రానై ఉంది. దాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. 15 యెహోవా దినము అన్య జనులందరి మీదకి వస్తున్నది, మనం గమనించాలి, యూనివర్సల్ జడ్జ్మెంట్. మరి ఒకటి మనం ఏం నేర్చుకుంటామంటే రానున్న రోజుల్లో దేవుని ప్రేమించు ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ ఉంది. దేర్ ఇస్ ఫ్యూచర్ ఫర్ దోస్ లవ్ ద లార్డ్. దేవుని బిడ్డలకు భవిష్యత్తు ఉందని చెప్పేసి ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. 21 వచనం చూడండి, మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవా దగ్గను. అది అప్పటికి అవ్వలేదు ఆ సమయానికి, రానున్న రోజుల్లో రాజ్యం యెహోవా అవుతుంది. చూడండి ప్రకటన గ్రంథం 11:15 దేవుని వాక్యం సెలవిస్తుంది, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను, ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలెను. దేవుని రాజ్యము గురించి మనం ఈ లేఖనాలు నేర్చుకోవచ్చు. క్రీస్తు రాజ్యము ఆయన రాజ్యము యుగ యుగముల వరకు నిలుచును అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. దేవుని రాజ్యంలో స్థానము నీకు ఉందా? దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ యూ టుడే. దేవుని రాజ్యంలో స్థానము నీకు ఉందా? ఆ స్థానము లేనట్లయితే ఆ స్థానాన్ని సంపాదించుకో, బికాజ్ జీవితం అనేది దేవునితోనే ఉంది. దేవుని రాజ్యంలో స్థానము సంపాదించుకోవాలంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా నీ దేవునిగా అంగీకరించినప్పుడు ఆ రాజ్యంలో స్థానం నీకు తప్పకుండా దొరుకుతుంది. డూ యూ హ్యావ్ అ ప్లేస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్? ఆ దేవుని రాజ్యంలో నీకు స్థానం లేనట్టయితే ఈనాడే నువ్వు ప్రార్థించు, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో రమ్మని ఆహ్వానించు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిర్ణయం తీసుకో, దేవుణ్ణి నమ్ము, పరలోక రాజ్యంలో స్థానము నీకు ఏర్పరచబడుతుంది. దేవుని నమ్ముకున్నట్లయితే యువర్ లాస్ట్, దేవుని తీర్పుకు నువ్వు గురవుతావు. సో ఈ గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఆబ్వియస్లీ దేవుడు సర్వాధికారి నేర్చుకోవచ్చు. రెండవది, దేవుడు ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తారో అన్య జనులందరూ కూడా తీర్పు తీరుస్తారని మనం నేర్చుకోవచ్చు. తర్వాత అహంకారము మంచిది కాదన్న విషయం కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఎదోమీయుల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? వారు చేసిన చెడ్డ కార్యం గురించి మనం నేర్చుకోవచ్చు. ఎదోమీయులు ఏ విధంగా అయితే తన సహోదరులను లెక్క చేయలేదో, వారు నశించిపోవాలని చెప్పి ఎంతగా ప్రాధేయపడ్డారో, మనము కూడా మన తోటి వారికి సహాయపడుతున్నామా లేదా, మన సహోదరులకు మనం సహాయం చేస్తున్నామా లేదా, మనం చేయగలిగినంత సహాయం చేస్తున్నామా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. బికాస్ మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవునికి లెక్క చెప్పాలి. సో మనం సహాయపడుతున్నామా లేదా, ఏదో మీలాగా నాకేం పట్టింది, అది నా పని కాదని చెప్పేసి చూసి చూడనట్లుగా వదిలేస్తున్నామా? ఒకవేళ నీవు చూసి చూడనట్లుగా వదిలేస్తే యూ విల్ ఆన్సర్ గాడ్. దేవుడు తప్పకుండా సమాధానం చెప్పవలసి ఉంది. అహంకారంతో జీవిస్తూ ఉన్నావా? నా దారే రహదారి, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడి వాక్యం నాకు చెప్పేది అందుకంటే నాకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నావా? పతనం వస్తుంది. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ద ఫాల్. పతనం అనేది అహంకారికి తప్పకుండా వస్తుంది. ఏ విధంగా అయితే ఎదోము నన్ను ఎవ్వరూ అంటుకోలేరు, నేను చాలా ఎత్తైన శిఖరాల్లో ఉన్నాను, గొప్ప గొప్ప కొండల మధ్య ఉన్నాను, నన్ను ఎవ్వరూ ఏం ముట్టుకోలేరు అనుకున్నాడు, కానీ యెహోవా దేవుడే వారిపై యుద్ధానికి వస్తున్నాడని వారికి ఏమాత్రం తెలియదు. డోంట్ బీ బ్లైండ్ బై బీయింగ్ ప్రైడ్ఫుల్. ఆఖరిగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవారు వినయము కలిగి జీవించాలి. దేవుని ప్రేమించేవారు వినయం కలిగి జీవిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని యందు విధేయత కలిగి జీవిస్తారు. దేవుని యందు విధేయత కలిగి ఉండటమే దేవుని యందు వినయం కలిగి ఉండటం. ఆబ్వియస్లీ వెన్ వి నో ద వర్డ్ వి విల్ హంబుల్ అవర్ సెల్స్. ఏదో మీల్లాగా ఉండొద్దు, అహంకారంతో ఉండొద్దు, నాకేమిటి, నాకు ఎదురు లేదన్న ఆ మనస్తత్వంతో జీవించొద్దు. అట్లా అనుకున్న ప్రతి వారికి ఎదురు వస్తుంది. సంథింగ్ విల్ కమ్. గాడ్ విల్ నాట్ బీ బ్లైండ్ ఫోల్డెడ్. దేవుడు చూస్తున్నాడు, ఆయనకు సమాధానం చెప్పవలసింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు విధేయత భయభక్తులు కలిగి జీవిస్తే ఏదో మీలాగా మనం జీవించం. ఇఫ్ యు ఆర్ లివింగ్ లైక్ ఎడమైట్స్, చేంజ్ యువర్ లైఫ్ టుడే. గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైబిల్ ప్రభుదాలు. వి ఆర్ సో గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, అండ్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ దట్ వి ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ మినిస్ట్రీ. యు వుడ్ ఫైండ్ సిరీస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అవైలబుల్ ఆన్ our YouTube channel, that's Dr. Joel Madas's YouTube channel. Please subscribe to it share it with all your family and friends and be a blessing. And if you have any questions or concerns or any prayer requests, you can always feel free to call us on the number below. See you again at the same time on the same channel next week. Till then, keep praying for this program. Thank you. God bless you.